315 నుంచి 313 వరకు. నిగృహ్య శత్రోరహమోవకాశ వచిన్న దేయో విషయాను చింతయా ఏవ సంజీవన హేతుకస్య ప్రక్షీణ జంభీర తరోరివాంబు దేహాత్మన సంస్థితయేవ కామీ విలక్షణ కామయితా కథం స్యాత్ అతోర్ధ సంధాన పరత్వమేవా భేద ప్రసక్త్యా భవబంధ హేతు కార్య ప్రవర్ధనా బీజా ప్రవృద్ధి పరిదృశ్యతే కార్యనాశాద్బీజనాశ తస్మాత్ కార్యం నిరోధయేత్ వాసనా వృద్ధి తత్కార్యం కార్యవృద్ధ్యా చ వాసనా వర్ధతే సర్వదా పుంసః సంసారో న నివర్తతే.
సంసారో న నివర్తతే.
వాసనలకి కర్మలకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే మన లోపల నుంచి వస్తున్నటువంటి వాసనలకి మనం చేసేటువంటి పనులకి మధ్య ఏమిటి సంబంధం? వాసనలు వృద్ధి చెందితే కర్మలు వృద్ధి చెందుతాయి, అలాగే కర్మలు వృద్ధి చెందితే వాసనలు వృద్ధి చెందుతాయి. కాబట్టి వాసనల్ని కర్మల్ని నిరోధించాలి. వాసనలు ఉంటే కర్మలు వృద్ధి చెందుతాయి, కర్మల వల్ల మళ్ళీ వాసనలు. అందువల్ల వాసనల్ని మనం కంట్రోల్ చేయాలి, కర్మల్ని కంట్రోల్ చేయాలి. అసలు వాసనలు అంటే ఏమిటి? పూర్వంలో మనకి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో, కార్యరూపం ధరించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే వాసనలు. అంటే పూర్వంలో ఏదో అనుకున్నాం, అదేమో చేయలే, ఏ కారణం చేతను అది వాసనగా మారింది. కనుక అవి వాసనలు. వాసనలు అంటే కోరికలే. అది ఏ రకమైన కోరిక అయినా కావచ్చు, 10 మందికి మేలు చేయాలనే కోరిక కావచ్చు, స్వార్థపూరితమైనటువంటి కోరిక కావచ్చు, ఏదైనా సరే అది నెరవేరకుండా ఉన్నప్పుడు, కార్యరూపం ధరించకుండా ఉన్నప్పుడు దాన్ని వాసన అంటారు. కనుక వాసనల్ని ఖర్చు చేసుకోవాలి. అయితే వాసనలు ఖర్చు కావాలంటే కర్మలు చేయాలి. లోపల నుంచి ఆలోచన వచ్చింది, నువ్వు కనుక కర్మ చేసేవాడిని అంటే వాసన ఖర్చు అయిపోద్ది, కాకపోతే ఇక్కడ నష్టం ఉంది. అంటే వాసనలు ఖర్చు కావటానికి కర్మలు చేయాలి, కర్మలు చేస్తే పాత వాసనలు ఖర్చు అవుతాయి కానీ కొత్తగా మళ్ళీ చేరుతాయి. కర్మలు చేస్తే మళ్ళీ కొత్త వాసనలు చేరుతాయి, ఎందుకంటే కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి కదా, కర్మఫలాలు అనుభవిస్తా ఉంటే మళ్ళీ వాసనలు అవుతాయి. కనుక వాసనలు ఖర్చు కావాలంటే కర్మలు చేయాలి, కర్మలు చేస్తే మళ్ళీ కొత్త వాసనలు వస్తాయి. మరి ఎలాగండి? కర్మలేమో చెయ్యాలా, పాత వాసనలు ఖర్చు కావాలంటే. కొత్త వాసనలు చేరకుండా ఉండాలంటే కర్మలు చేయకూడదు. మరి ఏం చేయాలా అంటే, మనలో కలిగేటువంటి కోరికల్ని ఆలోచనల్ని జాగ్రత్తగా గమనించాలి. మనలో కలిగేటువంటి కోరికల్ని ఆలోచనల్ని జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించి ఏ కర్మలైతే మనం చేస్తే మనకి వాసనలుగా పేర్కోకుండా ఉంటాయో అటువంటి కర్మలు చేయాలి. అవి నిత్య కర్మలు, మనం ప్రతిరోజు చేసేటువంటి కర్మలు. అంటే కాలకృత్యాలు తీర్చుకోవటం కానీ, తినటం కానీ, మన వ్యాపార వ్యవహారాలు చూసుకోవటం కానీ, ఉద్యోగాలు చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటివి. కనుక అవి మాత్రం చేయాల్సిందే. ఇక ఏవైతే చెడ్డ కర్మలు ఉన్నాయో, అంటే మనకి బంధం కలిగించేటువంటి కర్మలు, మనల్ని బంధంలో ముంచేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చేయకూడదు. అలాగే ఏ కర్మలైతే 10 మందికి ఉపయోగపడతాయో, ఏవైతే సత్కర్మలో, ఏవైతే ఇతరులకు మేలు చేసేటువంటివో, ఆ కర్మలు చేయాలా? కాకపోతే వాటిని ఎలా చేయాలి అని అంటే, వాటిని మనం నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్తవ్యత బుద్ధితో కర్తృత్వం లేకుండా చేస్తే, నిర్లిప్తంగా చేస్తే అవి మనకి వాసనలుగా మారవు. కనుక ఇక్కడ 3 రకాలు, మంచి కర్మలేమో చెయ్యాలి, చెడ్డ కర్మలేమో చెయ్యకూడదు, నిత్య కర్మలేమో చెయ్యాలి. నిత్య కర్మలు చేసేటప్పుడు నువ్వు ఏ జాగ్రత్త తీసుకోవక్కర్లా, చెడ్డ కర్మలు చేయకూడదు కాబట్టి అప్పుడు ఏ జాగ్రత్త అక్కర్లా, చేయకుండా చాలు. సత్కర్మలు మంచి కర్మలు చేయాలి కాబట్టి అవి చేసేటప్పుడు మనకి బంధం కాకుండా ఉండాలి కనుక వాటిని జాగ్రత్తగా చేయాలి. ఎట్లా చేయాలంటే ఫలాసక్తి లేకుండా, కర్తృత్వం లేకుండా, అలాగే నిర్లిప్తంగా చేయాలి. కనుక అట్లాగనే చేసినట్లయితే మనకి ఏ రకమైనటువంటి బంధం కాదు. అలాగనే బంధం కలిగించేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఇతరులకు రుణపడి ఉండేటువంటి ఆలోచనలు. సాధారణంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, నలుగురిలో ఉన్నప్పుడు గొప్ప కోసం అని చెప్పి వాగ్దానాలు చేస్తుంటారు. వాక్కు దానం, వాగ్దానం. నీకు ఇదిగోనండి, నేను గుడి కట్టిస్తున్నాను అన్నావు కదా, నేను 10,000 ఇస్తా అంటాడు. ఆ 10,000 కోసం ఆయన తిరిగి 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 లాభం లేదని మానుకుంటాడు. ఎందుకంటే వాయిదాలు వేస్తూ ఉంటాడు, ఈటం ఇష్టం లేదు, వాగ్దానమే. కనుక అలాంటివి చేస్తే ఏమవుతుంది, అది వాసన, మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు తీర్చుకోవాల్సింది. అలాగే ఇతరులకు రుణపడి ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఇతరుల దగ్గర ఏదైనా తీసుకొని ఇవ్వకపోయినా, లేదా ఇతరులకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా తప్పించుకున్నా, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు వాటిని ఇచ్చుకోవాల్సింది, అవే వాసనలు. కనుక ఎప్పుడు కూడా చెడ్డ వాసనల గురించి జాగ్రత్తగా ఆలోచించాల, మంచి వాసనల గురించి అంత బాగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మంచి వాసనలు కనుక నువ్వు ఏదన్నా కర్మలుగా చేసినా అవి మళ్ళీ వాసనలుగా మారినా నీకు ఇబ్బంది లేదు. కానీ చెడ్డ పనులు మాత్రం, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, వాగ్దానాలు చేసి తప్పించుకోవటం కానీ, ఇవ్వాల్సిన కాడ ఇవ్వకుండా తప్పించుకోవటం కానీ, ఇలా రకరకాలైనటువంటి ఇతరులకు రుణపడి ఉండటం కానీ, రుణం తీసుకొని చెల్లించకుండా ఉండటం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, అలా మోసం చేయటం కానీ, లేకపోతే నీకు మీరు గనక ఓ 10 రూపాయలు కనుక కడితే మీకు నెల రోజుల్లో 100 ఇస్తాం అని చెబుతాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అందరు తలా 10 రూపాయలు కడితే అందరికి 100 ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అంటే వాడు ఎప్పుడొకప్పుడు దుకాణం మూసేస్తాడని మనకు తెలుసు కదా. కనుక ఇలాంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేయకుండా ఉండాలి. కనుక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కార్యరూపంలోకి రాకుండా ఆపాలి. అవి దొంగతనం కావచ్చు, రౌడీయిజం కావచ్చు, లేదా హత్యలు, హింస మొదలైనటువంటివి కావచ్చు. ఎవరు ఎలా పోతే నాకేమి, నేను బాగుంటే చాలు కదా, నా కుటుంబం బాగుంటే చాలు కదా, మా వాళ్ళు బాగుంటే చాలు కదా అని ఆ భావంతో ఏదైనా పనులు కనుక చేసినట్లయితే, అప్పుడు ఖచ్చితంగా కొత్త వాసనలు పేరుకుంటాయి. ఆ వాసనలు జన్మలకు దారితీయటమే కాకుండా నీకు ఎంతో కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తాయి మళ్ళీ జన్మలు. కనుక మనకు కావాల్సింది ఏమిటంటే, పాత వాసనలు ఖర్చు కావాలి, కొత్త వాసనలు చేరకుండా ఉండాలి. కనుక పాత వాసనలు ఖర్చు కావాలంటే కర్మలు చేయాలి, కొత్తవి రాకుండా ఉండాలంటే కర్మలు చేయకూడదు. కానీ మనకు అట్ట కుదరదు కదా, చెయ్యాలి చేయకూడదు అంటే అట్ట కుదురుద్ది, ఏదో ఒకటి అయితే కుదురుద్ది కాదు. కనుక కర్మలేమో చెయ్యాలి, పాత వాసనలు ఖర్చు అవుతాయి. కొత్తగా చేసేటువంటి కర్మలు వాసనలు తెచ్చిపెట్టేవి కాకుండా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా చేయాలి. ఇది వాసనలకి కర్మలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల. మొదట్లో భగవద్గీతలో కూడా ఇలాంటి విషయాలే మనకు వచ్చినాయి, ఇవే మనం తెలుసుకున్నాం. సరే, జనన మరణ సంసారం అంటే పుట్టడం చావటం, పుట్టడం చావటం అనేటువంటి ఒక సైకిల్ ఉంది కదా, చక్రం తిరుగుతూ ఉంది. దాన్ని ఎప్పుడు టక్ ఆపాలా అంటే సంసార విచ్ఛిత్తికి ఏమిటి ఉపాయం అని అంటే, ఆ ఉపాయం ఏదో మనకి చెప్తున్నారు 314వ శ్లోకంలో. 314 చూడండి. సంసార బంధ విచ్ఛిత్యై,
సంసార బంధ విచ్ఛిత్యై,
తద్వయం ప్రదహేద్యతి,
తద్వయం ప్రదహేద్యతి,
వాసనా వృద్ధిరేతాభ్యాం,
వాసనా వృద్ధిరేతాభ్యాం,
చింతయా క్రియయా బహిః.
చింతయా క్రియయా బహిః,
సంసార బంధ విచ్ఛిత్యై,
సంసార బంధ విచ్ఛిత్యై,
తద్వయం ప్రదహేద్యతి,
తద్వయం ప్రదహేద్యతి,
వాసనా వృద్ధిరేతాభ్యాం,
వాసనా వృద్ధిరేతాభ్యాం,
చింతయా క్రియయా బహిః.
చింతయా క్రియయా బహిః,
సంసార బంధ విచ్ఛిత్యై, సంసార బంధాన్ని ఛేదించాలంటే ఈ జనన మరణ రూప సంసార చక్రాన్ని అంతవరకు ఆపేయాలంటే, అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా చేసుకోవాలనంటే, యతిహి తద్వయం ప్రదహేత్, ప్రయత్నశీలుడు అయినటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు ఆ రెండింటినీ నశింపజేయాలి. ఏ రెండింటిని ఇక్కడ చెప్పలా. ఆ రెండింటిని అంటే ఇంతకుముందు చెప్పాడు కాబట్టి, ఇంతకుముందు శ్లోకంలో ఆ రెండు వచ్చినాయి. ఏంటో ఏమిటంటే వాసనలు కర్మలు, ఆ రెండింటిని కూడా నశింపజేయాలి. అంటే వాసనలు క్షయం చేసుకోవాలి, కర్మలనేమో నిరోధించాలి. ఇక బహిః చింతయా క్రియయా, బాహ్య చింతనలు అంటే విషయవస్తు చింతనలు, స్వార్థ కర్మలు, బహిః చింతయా క్రియయా. చింతయ అంటే విషయ చింతన, క్రియ అంటే స్వార్థపూరితమైనటువంటి కర్మలు. ఏతాఖ్యాం వాసనా వృద్ధి, ఈ రెండు కూడా వాసనల్ని వృద్ధి చేస్తుంటాయి. మనకు కావాల్సిందేమో వాసనలు క్షయం చేసుకోవటం, కానీ ఇవేమో వాసనల్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. అందుకని ఈ రెండింటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినటువంటి విషయమే అయినప్పటికీ కూడా మన జాగ్రత్త కోసం మళ్ళీ చెప్తున్నారు. ఇదే మాతృహృదయం అంటారు. ఎన్నిసార్లు మీరు విసుక్కున్నా కొడుకు తల్లి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనలో వాసనలు వృద్ధి కాకుండా ఉండాలి, కర్మల్ని ఆపాలి. ఎందుకంటే వాసనలు కర్మల్ని వృద్ధి చేస్తాయి, కర్మలు మళ్ళీ వాసనలు తెచ్చిపెడతాయి. అందుకని మనం ఏం చేయాలి అని అంటే, కర్మలు చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించు, చెడ్డ కర్మలు అయితే చెయ్యబోకు, మంచి కర్మలు కనుక అయితే చెయ్యి. ఎలా చేస్తావు దాన్ని కూడా, ఇదిగో ఇట్లా చేస్తే కొత్త వాసనలు జారకుండా ఉంటాయి. అంటే ఫలాసక్తి లేకుండా, కర్తృత్వం నేను చేస్తున్నాననే భావన లేకుండా చేయాలి. అలాగే నిత్య కర్మలు ఉన్నాయి కదా, వాటిని చేసుకో ఇది చెప్పారు. మరి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకని చెప్తున్నారంటే, ఈ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎంత సాధనలు చేసి ఆహా, మోక్షాన్ని అందుకున్నాం అనుకున్నా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడో లోపల దాక్కున్నటువంటి వాసనలు అప్పుడప్పుడు అలా బుస్సు లేస్తుంటాయి పైకి. అందుకోసం విషయ చింతన వల్ల వాసనలు వృద్ధవుతాయని, చచ్చిపోయిందనుకున్నటువంటి నిమ్మ చెట్టు నీరు కనుక పోస్తే మళ్ళీ బ్రతికినట్లుగా మళ్ళీ వాసనలన్నీ కూడా వృద్ధవుతాయని 310వ శ్లోకంలో చెప్పుకున్నారు. అంటే ఈ యజ్ఞంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాం. ఇక కోరికలతోటి కర్మల్ని గనక ఆచరిస్తే వాసనలు వృద్ధవుతాయి. కోరికతో నువ్వు గనక కర్మలు చేస్తే వాసనలు వృద్ధవుతాయి అని 312లో చెప్పుకున్నారు. వాసనల వల్ల కార్యాలు, కార్యాల వల్ల వాసనలు వృద్ధవుతాయి అని నిన్నటి శ్లోకంలో 313లో చెప్పుకున్నాం. కాబట్టి ఏం చెయ్యాలి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నిజంగా శంకరాచార్యుల వారు ఎంతవరకు చెప్పారో ఒక్క గీటు కూడా దాటకుండా అంతవరకే చెబితే అప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా ఉండదు. కానీ మనం అంత ఖచ్చితంగా కనుక చెబితే అసంతృప్తితోటి ముగిసిపోద్ది స్పీచ్, ప్రవచనం. ఏమిటోనండి, ఆపాలన్నారు కానీ ఎట్లా ఆపాలో చెప్పలేదే అనుకుంటాం. అందుకని అది కూడా చెప్తే ఏం పోయింది, మళ్ళీ రేపు ఇంకో శ్లోకంలో కూడా వస్తే ఇంకా గట్టిపడుద్ది. అందుకని అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నారు. కాబట్టి వాసనలు వృద్ధి కావాలంటే విషయ చింతనం, కోరికలతో కర్మల్ని చేయటం, ఈ రెండు కారణం. కాబట్టి మనలో ఎందుకు ఈ వాసనలు వృద్ధి అవుతున్నాయనంటే ఈ రెండే కారణం. కాబట్టి రెండింటిని నశింపజేయాలని ఈ శ్లోకంలో చెప్పారు. ఏ రెండు నీకు కారణం అవుతున్నాయో ఆ రెండు నశింపజేయి. అంతరంగంలో విషయ వస్తువుల గురించినటువంటి, భోగాలను గురించినటువంటి ఆలోచనలు అదే పనిగా వస్తున్నాయి అనుకో. మనకేదో ఒక వస్తువు కావాలి, లేదా ఒక ఆలోచన ఏదో ఉంది, పదే 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 అదే వస్తున్నది. అంటే అనేక వాసనలు మనలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ వాసనలో కొద్ది వాటి సమయం వచ్చినప్పుడు ఆ వాసనలు మళ్ళీ మళ్ళీ వచ్చి మన చేత కర్మలు చేయించి కర్మఫలాలు వచ్చి ఆ కర్మఫలాల వల్ల జన్మలు వచ్చి ఇలా మనల్ని జన్మ కర్మ వలయంలో తిప్పేస్తూ ఉన్నాయి. కనుక ఈ వాసనలు ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాలి. వాసనలు అంతం కావాలంటే వాసనలు కర్మలుగా వ్యక్తం కావాలి. అంటే మనకి లోపల నుంచి వచ్చేటువంటి ఆలోచనలు కర్మలుగా మారితే అంతటితోటి ఆ వాసనలు రద్దయిపోతాయి. అలా కర్మలుగా వ్యక్తం కావటానికి ఎన్ని జన్మలైనా మనం ఎత్తాల్సిందే. అదేమిటండి, వాసనలు కనుక ఖర్చు చేసుకుంటే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన పని ఏమిటంటే, ఈ వాసనలు కర్మఫలాలు ఎక్కడున్నాయి, సంచిత కర్మల మూటలో ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఓ చాలా ఉన్నాయి, కొండలు పర్వతాలు అంత ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి వాసనలో పక్వానికి వచ్చిన వాసన, కర్మఫలాలు చాలా ఉన్నాయి, వాసనలు చాలా ఉన్నాయి, దాంట్లో ఏవి పక్వానికి వచ్చినాయో వాటిని తీసుకొని వచ్చాం, అదే ప్రారంభం. కాబట్టి ఇప్పుడు మనం అనుభవించాల్సినటువంటి కర్మఫలాలు ప్రారంభం ప్రకారం ఏమి అనుభవించాలో అవి అనుభవిస్తాం ఈ జన్మలో, అంతకంటే ఒక్కటి కూడా ఎక్కువ అనుభవించాం. అలాగే మనలో ఉన్నటువంటి వాసనలు మనకి ప్రేరణ ఇచ్చినప్పుడు ఏ వాసనలు ప్రేరణిస్తాయి, మనం ప్రారంభంగా తెచ్చుకున్నటువంటి వాసనలు ప్రేరణిస్తాయి, రైట్? బాగానే ఉంది. మరి మీరేందండి, ఆ వాసనలు కనుక ప్రేరణించినటువంటి వాసనలు మనం ఖర్చు చేసుకున్నాం, కర్మఫలాలు అనుభవించాం, నవ్వుతానో ఏడుస్తానో అనుభవించాం, రద్దయిపోయినాయి, ఇంకా జన్మ ఎట్టు వచ్చింది, మీరేమో చాలా జన్మలు ఎత్తాలంటున్నారేంటి అని అంటే, అయిపోయినాయి, ప్రారంభంగా తెచ్చుకున్నాయి అయిపోయినాయి, మరి సంచితంలో ఏమైనాయి? కాబట్టి ఎన్ని అయిపోయిన తర్వాత ఆ మూట బయటికి తెస్తాం. ఇంకా ఆ మూటలో ఇప్పుడు కూడా కలుపుతాం. ఒకవేళ ఉంటే, మనం లేకుండా జాగ్రత్త పడితే ఇవి ఉండవు. కాబట్టి మళ్ళీ ప్రారంభంగా మళ్ళీ ఏం తెచ్చుకున్నామో అవి అనుభవించాలి. ఆ ప్రకారంగా ఎన్ని జన్మలైనా ఎత్తాలా వాసనలు ఖర్చు కావటానికి. వామో, ఇట్టయితే ఇప్పుడు మాకేం ఉపయోగం అండి? ఇట్టయితే మాకు ఈ కష్టమంతా ఎందుకు? ఈ వేదాంతం వినటం ఎందుకు? ఇలా జన్మలు 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 వినమంటారా ఏంది? ఒక జన్మకే మాకు చాలా కష్టంగా ఉంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అంటే అక్కర్లా. ఈ మొత్తం సంచితం రద్దయిపోతే ఇంకా రావు, ప్రారంభం లేదు. ఆ సంచితం ఎట్ట రద్దవుద్ది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నీవు ఆత్మజ్ఞానాన్ని అందుకుంటే సంచిత కర్మలు రద్దయిపోతాయి. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం. ఇప్పుడేమో నేను దేహాన్ని అంటే అజ్ఞానం ఉంది. ఈ దేహాన్ననే అజ్ఞానం పోయి ఆత్మననేటువంటి జ్ఞానం కలిగితే మొత్తం సంచిత కర్మలు రద్దు, ప్రారంభం రద్దు, ఆగామి రద్దు, సర్వం రద్దు. ఇక మళ్ళీ జన్మ వచ్చే పని లేదు. అందుకేగా మనం ప్రతిసారి చెప్పుకుంటుంది, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఈ దేహం నందంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని, ఆత్మ అంటే పరమాత్మ, కనుక నేను పరమాత్మని, కనుక నేను అకర్తని, అభోక్తని, అలా ఉండాలా అని ప్రతిరోజు చెప్పుకునేది. అందుకే ఎందుకనంటే సంచిత కర్మలు మొత్తం రద్దు అయిపోవటం. అయి రద్దు కాకుండా అయ్యున్నంత కాలం కోటి జన్మలైనా ఎత్తాల్సిందే, దానికి తిరిగే లేదు. కనుక ఎప్పటికైనా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. కనుక మనం ఈ కర్మబంధంలో ఇరుక్కొని జన్మలు ఎత్తకుండా ఉండాలంటే వాసనలన్నీ రద్దు కావాలి, అలాగే కర్మలు కూడా జాగ్రత్తగా చేయాలి. ఎవరైతే ఈ సంసార జన్మ మరణం నుంచి బయటపడాలని, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు, సాధకులు. ఈ రెండింటినీ కూడా వదిలేయాలి. ఏమిటి? విషయ చింతన, స్వార్థపూరిత కర్మలు. విషయ చింతన వదిలేయాలి. విషయాలను గురించినటువంటి చింతన వచ్చింది, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అయ్యో ఇట్లాంటివి వస్తున్నాయా నాకు అని అవి వదిలేయాలి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు భగవంతుడి గురించిన ఆలోచనలు చేయి. ఈ పోతాయి, అవి చేయకుండా ఈ పోవాల పోవాలంటే ఇంకా వస్తా వస్తా ఉంటాయి. ఎంత నువ్వు పోవాలంటావు అంత నెట్టుకుంటా వస్తాయి. కనుక విషయ చింతన ప్రారంభమైతే భగవత్ చింతనగా మార్చుకో. ఇక స్వార్థపూరితమైనటువంటి కర్మలు, కోరికలతో కర్మలు చేయటం, దాన్ని నిరోధించు. ఇందా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే నీకు ఆలోచనలు వచ్చినాయి, ఆలోచనలు వెంటనే కర్మలుగా మార్చుకో. ఆలోచనలు జాగ్రత్తగా గమనించు. నీలో ఇది తినాలా అనుకున్నావు, అది చెయ్యాలా అనుకున్నావు, ఇది పుచ్చుకోవాలనుకున్నావు, ఇది అనుభవించాలనుకున్నావు, వెంటనే అనుభవించబాకు. ఒక్క క్షణం ఆగు, ఆగి దాని గురించి ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించు. ఏమని ఆలోచించాలా? ఇలాంటి పని కనుక చేస్తే నాకు వాసనలు కూడుకుంటాయా కూడుకోవా, నేను మోక్షాన్ని అందుకోవటానికి ఉపయోగమా లేకపోతే ఇది ఆటంకం కలిగిస్తుందా అని ఆలోచించు. ఆలోచించిన తర్వాత ఏ ఆటంకం లేదంటే దాన్ని చేయి. అమ్మో ఇది నాకు కొంప ముంచుద్ది అనుకున్నావా, ఆ కర్మ చేయబాకు అంతే. ఇక చెయ్యని అనుకున్నటువంటి కర్మ, చేయాల్సినటువంటి కర్మని నిర్లిప్తంగా చేయి అంతే. కాబట్టి ఈ అంతరంగంలోని ఆలోచనలు కానీ, స్వార్థపూరితమైనటువంటి కర్మలు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే పూర్వపు వాసనలు, పూర్వజన్మల నుంచి మనం తెచ్చుకున్నాం. ఈ ఆలోచనల వల్ల, ఈ కర్మల వల్ల పాత వాసనలేమో పోతాయి, కొత్త వాసనలు చేరుకుంటాయి. కర్మ చేస్తే పాత వాసనలు పోతాయి కానీ కొత్తవి చేరుకుంటాయి. కనుక ఇదే వాసనా బంధం, ఇదే వాసనా చక్రం, ఇదే జనన మరణ చక్రం. వాసనలు వాసనల వల్ల కోరికలు, కోరికల వల్ల ఆలోచనలు, ఆలోచనల వల్ల కర్మలు, కర్మల వల్ల కర్మఫలాలు, కర్మఫలాల వల్ల మళ్ళీ జన్మలు, ఆ జన్మల్లో మళ్ళీ వాసనల వల్ల మళ్ళీ కోరికలు. ఇదే చక్రం తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ చక్రాన్ని ఎక్కడో అక్కడ మనం భేదించాల. ఇది ఒక విషవలయం. ఈ విషవలయాల వలయాన్ని మనం ఛేదించాల. ఈ చక్రబంధం నుంచి మనం బయటపడాలంటే రెండింటినీ నిరోధించాలి. అంటే విషయ చింతన, స్వార్థపూరిత కర్మలు రెండు వదిలేయాలి. ఇవి ఎంతో ప్రమాదం. ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా నాకేం పర్వాలేదు అని హాయిగా గుండె మీద చేయి వేసుకొని నేను చాలా ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుణ్ణి, నేను మళ్ళీ మునిగిపోయేటువంటి పరిస్థితి రాదు అని భరోసాగా ఉండటానికి వీల్లేదు. ఏమరపాటు అనేటువంటిది కూడదు. ఒకసారి ప్రపంచం వైపు చూచావా, విషయ వస్తువులు కనపడతాయి. ప్రపంచం వైపు చూస్తే చూడకుండా కళ్ళు మూసుకొని 24 గంటలు ఉంటావా? ఉండవు. ఏదో రాత్రిపూట అయితే కళ్ళు మూసుకుంటాం, కానీ పగలు మాత్రం అట్లా ఉండవు. కనుక విషయ వస్తువుల్ని నువ్వు చూస్తే నీకేం ప్రమాదం లేదు, వాటిని గురించి తెలుసుకుంటే ప్రమాదం లేదు. కానీ వాటిని గురించి మరీ మరీ చింతన చేస్తా ఉంటే కోరికగా మారుతాయి. ఇప్పుడు ఏదో ఒక వస్తువుని చూచావు, చూచావు అంతే, ఇక దాని గురించి ఆలోచించలా, నీకేం ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచిస్తున్నావా, ఈ వస్తువు అండి భలే ఉపయోగపడుద్ది, ఇది మనం ఇప్పుడు కొనుక్కుంటే మనకి ఎంతో లాభం, ఒకవేళ ఎప్పుడైనా మనం వద్దనుకుంటే మళ్ళీ దీన్ని అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి, మనకి ఇబ్బందులు కూడా తీరుతాయి, ఇలా గనక ఆలోచించావంటే ఇది కోరిక. ఇక అక్కడి నుంచి ఆ కోరిక జరిగిపోతే కోపం, ఇక అక్కడి నుంచి రకరకాలైనటువంటి చివరికి బుద్ధి నాశనం. కనుక ఈ విషయ చింతన అనేటువంటిది ఎంత ప్రమాదకరమో భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నాం కదా, క్యాలెండర్ శ్లోకాలు చివరికి సర్వనాశనం అని. అట్లా సర్వనాశనం అయినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. మనకి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇట్లాంటి కథలు కనుక చూస్తూ ఉంటే మనకి ఇలాంటి వాళ్ళు కనపడతారు. విషయ చింతనతో సర్వనాశనం అయినటువంటి వాడు మహాభారతంలో ప్రముఖంగా చెప్పుకునే దుర్యోధనుడు. ఎందుకని, రాజసూయాగానికి పోయాడు ధర్మరాజు, రాజసూయాగానికి అక్కడ పాండవుల యొక్క సంపదను చూచాడు, వాళ్ళ యొక్క వైభవాన్ని చూచాడు, మైసభా వైభవాన్ని తిలకించాడు, అక్కడ ఏదో అవమానం జరిగిందనుకున్నాడు, దాంతో చింతన ప్రారంభమైంది. ధర్మజ రాజసూయం తనకు అసూయాజనకమై రెండు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు, వాళ్ళకింత వైభవం ఏమిటి అని. వాళ్ళు ఎక్కడో నా చేతి కింద పడి ఉండాలా, వాళ్ళకింత వైభవం రావటం ఏంది అని కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే. ఏ విషయంలోనైనా, కొంత రాజకీయాల్లో కూడా వీడు కనుక ఓడి అవతల వాళ్ళు కనుక వస్తే వీళ్ళు కూడా ఇంత దుర్యోధనుడు అయిపోతారు. కనుక అట్లా దుర్యోధనుడు అయితే ఏం చేయాలని ఆలోచన ప్రారంభమవుద్ది, ఎట్లా వాళ్ళని సర్వనాశనం చేయాలా. సరే శకుని ఏంటయ్యా అట్లున్నామని అడిగాడు. ఏమి సేయుదము, ఎవ్విధంబున పాండవుల లక్ష్మి మనకు అపహరించనగు, పాండవుల యొక్క సంపద మొత్తాన్ని ఎట్లా దోచుకుందాం, అదే నాకు బాధ అన్నాడు. సరే ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం మాయా జూదం, దాంట్లో పాండవుల యొక్క సంపద హరించాడు, అంతటితో ఆగదలుచుకోలేదు, ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్పించి పరాభవం చేశాడు. అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు. చివరికి ఏమైంది, కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజుల్లో 18 అక్షోల సేనతో సహా సర్వనాశనం అయిపోయాడు. 99 మంది తమ్ముళ్లతోటి స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి భీష్ముడు, బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరితో సహా సర్వనాశనం అయిపోయాడు. కనుక విషయ చింతన అనేటువంటిది ఇంత ప్రమాదం అని మనం గుర్తించాలి. సరేనండి, దుర్యోధనుడు దుర్మార్గుడు కాబట్టి అలా అయ్యాడు, కానీ మంచి వాళ్ళకైతే అందుట్లో నాబోటోడికి మనబోటి వాళ్ళకి గనకైతే మనకేం ప్రమాదం రాదే అని అనుకుంటారేమో. రామాయణంలో సీతాదేవి ఉంది, ఆమె కూడా ఇంతే పాపం. బంగారు లేడీ, చుక్కలు చుక్కలు ఉన్నటువంటి బంగారు లేడీ కనిపించింది, అది మాయా లేడీ అని చెప్పినా పాపం ఆ మాత్రం వెళ్ళ. ఆమె అనుకుంది ఏముందిలే, ఇదే విషయ చింతన ఇట్టు ఉంటుంది చూడండి. ఆ బంగారు లేడీని చూసిన తర్వాత ఆహా బాగుందే అనుకొని మెదలుకుంటుకుంటే ఏమి లేదు, అబ్బా ఎంత బాగుంది. ఇంకొక సంవత్సరం ఆగితే, ఇప్పుడు ఎట్లాగూ 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక సంవత్సరం ఆగితే నేను ఎట్లాగూ మళ్ళీ అయోధ్యకి వెళ్తాం. ఈ బంగారు లేడీని నేను తీసుకెళ్తే మా అత్తలు ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు, ఆహా ఓహో అని మంత్రముగ్ధులైపోతారు. ఏమైనా సరే దీన్ని మాత్రం తీసుకెళ్లాల్సిందే అనుకుంది. శ్రీరాముణ్ణి, పోవయ్యా పోయి ఆ బంగారు లేడీని తీసుకురమ్మంది. సరే పాపం భర్త కదా, మరి ఎట్లా కాదంటాడు, అందుకని చెప్పి ఆయన వెళ్ళాడు. చివరికి ఏమైంది, ఆయన వెళ్ళాడు, లక్ష్మణుణ్ణి పంపించింది. ఆ తర్వాత రాక్షసుడు రావణాసురుడు వచ్చాడు, ఈమెను ఎత్తుకొని పోయాడు. ఈ ఏడాది పాటు లంకలో అశోకవనంలో శోకదేవతలాగా జీవించింది. అదేమో అశోకవనం అంటారు, ఈమెమో శోకంతో ఉంది. కాబట్టి మంచి వాళ్ళైనా సరే దీన్ని వదిలిపెట్టవు కనుక జాగ్రత్త. మరి రావణాసురుడు ఉన్నాడు, ఆయనే సామాన్యుడా పాపం, ఆయన సీతాదేవిని ఎప్పుడు చూడలా. కానీ శూర్పణకు వచ్చింది, వచ్చింది ఏదో తన పని కోసం, ఆ ముక్కు చెవులు చూపించింది, ఇదిగో ఇక్కడ కోశారయ్యా అని. ఆయనేమో వెనక్కి అనుకొని సింహాసనానికి, ఆ ఏమని ఇదేం చేసిందో అక్కడ, అందుకని వాళ్ళు కోసి ఉంటారులే అనుకున్నాడు. ఈ వీడ ఇట్టయితే లాభం లేదు, నా మాట వెండని వెంటనే చెప్పింది. ఆ రాముడి భార్య ఉంది సీతాదేవి, అసలు ఎంత అందగత్తె, ఈ లోకంలోనే అట్లాంటి అందగత్తె ఉండదు, స్వర్గంలో ఆ అప్సరసలు కూడా పనికిరారు. అసలు ఆ గనక నీ పక్కన గనక ఉంటే అసలు ఇక నీ వైభవం చూడాల్సిందే అంది. పాపం ఈయన చూడాల విన్నాడు, విషయ చింతన ఇప్పుడు ప్రారంభం, విన్న తర్వాత ప్రారంభమైంది. ఏమైపోయింది, వెంటనే ఎలాగైనా సరే ఆమెను పట్టుకొచ్చుకోవాలనుకున్నాడు. ఏమిటి ధర్మమా అధర్మమా, ఇవన్నీ ఏమి లేదు, బాగా అందంగా ఉంటుంది, నా పక్కన ఉండాలా అని అనుకున్నాడు. అనుకొని అదిగో ఆ మాయా లేనిది గమ్మన్నాడు మారీచుడిని. సరే వాళ్ళు రామలక్ష్మణులు లేని సమయం చూశాడు, సీతాదేవిని తెచ్చుకొచ్చుకున్నాడు. సీతాదేవిని తెచ్చుకున్న తర్వాత సరే సీతాదేవి ఎక్కడుందో వెతుక్కున్నారు. చివరికి ఆంజనేయుడు వచ్చాడు, సీతాదేవిని చూసి వెళ్ళాడు. సరే యుద్ధం సిద్ధమైపోయింది. ఆ సమయంలో కుంభకర్ణుడు కూడా, అంటే దుర్మార్గుడు రాక్షసుడైనటువంటి కుంభకర్ణుడు కూడా, నువ్వు చేసింది తప్పు అన్నాడు అన్నని. తాత మాల్యవంతుడు, నువ్వు చేసింది తప్పురా నాయనా అన్నాడు. సరే ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు, సరే సరే ఆయన చెబుతుంటాడు కానీ ఎండ పాపం, ఎవరు చెప్పినా సరే వినలా, నువ్వు నాశనం అయిపోతావని మండోదరి కూడా చెప్పింది, అయినా సరే వినలా. చివరికి రాముడితోటి యుద్ధం, 7 రోజుల్లో సర్వనాశనం. ఎలాంటి వీరులు ఉన్నారు రావణుడికి, ఎలాంటి లంకానగరం, ఎలాంటి పరిపాలకుడు, ఎలాంటి గొప్ప భక్తుడు, అయినా సరే అన్నీ పోయినాయి దీంట్లో. ఎందుకు చెప్తున్నామనంటే విషయ చింతన ఎంత ప్రమాదకరమో తెలుసుకోవటం కోసమే చెప్తుంది. కాబట్టి ఈ విషయ చింతన జన్మ జన్మలకు కూడా పట్టి పీడిస్తుంది కొన్ని సందర్భాల్లో. మనకి భాగవతంలో జడభరతుడు ఉన్నాడు, ఆయన పేరు జడభరతుడు కాదు, మామూలు భరతుడే, రాజ్య పరిపాలన చేశాడు, చక్కగా పరిపాలన చేశాడు, ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు, ఆయనకి ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నది. అందుకని కుమారుడికి పట్టాభిషేకం చేసి ఆయన అడవులకు వచ్చి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అలా చేసుకునేటువంటి వాడు ఒక రోజున స్నానానికని నదికి వెళ్ళినప్పుడు ఒక జింక ప్రసవించి బిడ్డను ప్రసవించింది. అలా దూకేటప్పటికల్లా ఆ బిడ్డేమో నదిలో పడ్డది, అదేమో చనిపోయింది. ఈయన చూశాడు, అయ్యో జింక పిల్ల, అందుట్లో తల్లి లేని పిల్ల, ఎట్లా బ్రతుకుద్దిది? వామ్మో, ఇది అసలే అడవి, ఏవో వస్తాయి, ఈ జింకను కాస్త తినేస్తాయి, కాబట్టి ఏమైనా సరే దీన్ని నేను తీసుకెళ్లాలా, జాగ్రత్తగా కాపాడాలనుకున్నాడు. చూసి మేలకుండా ఉరుకుంటే పర్వాలా, కానీ ఇది మంచిదే, ఎందుకంటే జాలితోటి అయ్యో పాపం అది ఏమవుద్దో, తన కళ్ళ ముందరే పుట్టింది, అందుకని అయ్యో పాపం అనుకున్నాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఈయన సాధన, ఈయన ధ్యానం కాస్త వెనక్కి పోయింది. ఎందుకనంటే ఏ జంతువు వచ్చుద్దో, దీన్ని ఏమైనా తింటదేమో, నేను జాగ్రత్తగా చూసుకోవాలా అని అనుకున్నాడు. అలా అనుకొని ఇక అచ్ఛిన్నంగా క్రమక్రమంగా ఆయన పనులన్నీ అయిపోయి ఇదిగో ఈ పనిలో పడ్డాడు, అంటే జింక పనిలోనే పడ్డాడు. అలా జింకను గురించి ఆలోచించాడు. ఆ జింకతోటే జీవితం అనుకున్నాడు, ఆ జింకే నా ప్రాణం అనుకున్నాడు. చివరికి ఏమైంది, జింకగా పుట్టాడు, మళ్ళీ జన్మలో జింకగా పుట్టాడు. కాకపోతే ఆయన ధర్మాత్ముడు కాబట్టి, గొప్ప తపస్సు చేసినటువంటి వాడు కాబట్టి, మరి పరిపాలనా దక్షుడు కాబట్టి, అన్ని మంచి లక్షణాలే కాని ఒక్క చెడు లక్షణం కూడా లేనటువంటి వాడు కాబట్టి, ఆయనకి జింకగా ఉన్నప్పుడు కూడా ఆనాటి ఆ ధ్యానం, ఆ సాధన చేసినటువంటిదంతా కూడా గుర్తుంది, కానీ జింక కాబట్టి వ్యక్తం చేయటానికి వీల్లేదు. సరే, దాని సమయం వచ్చింది, ఆ జింక చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఈయన ఒక చాట పుట్టాడు, ఆయనే జడభర్తుడు. అంటే జడభర్తుడు అంటే ఏమీ తెలియకుండా మొద్దులాగా ఉంటాడు, మాట కూడా మాట్లాడడు. పాపం ఆ వదిళ్ళు వాళ్ళంతా తిన్న తర్వాత మాడిపోయినటువంటి అన్నమో చెక్కలో ఏవో పెడితే అయ్యే తింటాడు, పెడితే తింటాడు, లేకపోతే అడగడు. అందుకని వాడి చేత బాగా పని చేయించుకుంటారు, తిండి కూడా పెట్టకుండా ఉంటారు. అయినా సరే ఏమండవు, ఏం మాట్లాడు, ఎట్లా చెప్తే అట్లే ఉంటాడు. అలాంటి ఆ జడభర్తుడు చివరికి మళ్ళీ ఎంతటి మహామహితాత్ముడయ్యాడు, అయ్యాడు, బాగానే ఉంది ఎంతో కాలం తర్వాత. కానీ ఇటువంటి కర్మ ఎందుకు పట్టింది, జింకగా ఎందుకు పుట్టాడు, ఈ జడభర్తుడిగా ఎందుకు పుట్టాడు, ఆ తర్వాత ఈ కష్టాలన్నీ కూడా ఎందుకు అనుభవించాడు అని అంటే, ఇదంతా కూడా విషయ చింతన ప్రమాదం. ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, చాలా మంచి వాళ్ళు, ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ విషయ చింతన వల్ల ఈ ప్రమాదం ఉంది. ఉత్తములైనటువంటి వాళ్ళు, సీతాదేవి లాంటి వాళ్ళు కూడా విషయ చింతన వల్ల దాని ఫలితం అనుభవించారు. ఇక రాక్షస స్వభావం కలిగినటువంటి దుర్యోధనుడైనా రావణాసురుడైనా వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యారు. కనుక ఎటువంటి వాళ్ళని కూడా ఇది వదిలిపెట్టదు అనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ విషయ చింతన అనేటువంటిది కామ్యకర్మ, అంటే కోరికతో చేసేది, కనుక సంసారంలో బంధించేస్తుంది. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కామ్యకర్మే కదా, కనుక అది బంధించేస్తుంది, జన్మమరణ చక్రంలో బంధించేస్తుంది. అందుకని ఏం చేయాలంటే విషయ చింతనను అదుపు చేయాలి. ఇంత తెలుసుకున్న తర్వాత, ఇంతమంది ఉదాహరణలు కూడా చెప్పుకున్న తర్వాత, ఇంకా మనం విషయ చింతన కనుక చేస్తూ ఉంటే మన బ్రతికేమవుతుందా అనేటువంటి ఆలోచన మనకు రావాలి కదా, వస్తుంది ఖచ్చితంగా. కనుక నీలో ఎప్పుడైతే విషయ సంబంధమైనటువంటి ఆలోచన ప్రారంభమైందో వెంటనే వాటి యొక్క స్వభావాన్ని గుర్తించాల. ఎలాంటిది ఇది, ఎలాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇవి నన్ను ముంచుతాయా తేల్చుతాయా, ఇవి నాకు ఉపయోగపడతాయా నన్ను వెనక్కి లాగుతాయా, ఇవి ప్రగతికి తోడ్పడతాయా నాశనానికి తోడ్పడతాయా అని ఆలోచించు. ఎంత అపకారం చేస్తాయో బుద్ధితో విచారణ చేయి. అనవసరంగా కాలాన్ని విషయ చింతన కొరకు కోసమని వ్యర్థం చేస్తున్నాను, నాకున్నటువంటి టయాన్ని అనవసరంగా వ్యర్థం చేస్తున్నా అని తెలుసుకొని ఆ విషయ చింతనని భగవత్ చింతనగా మార్చు. ఇదే మనకున్నటువంటి మార్గం. మొత్తం ఒక్కటే ఆన్సర్, విషయ చింతన వచ్చింది, అని తెలిసిందా భగవత్ చింతనగా మార్చు. భగవంతుడి నామాన్ని జపించు. ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుడి నామం, లేదా భగవంతుడి పూజ, లేదా భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క గుణగణాలు, లేదా నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానంలో కనుకుంటే ఈ నిరాకార నిర్గుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది, నేను బ్రహ్మాన్ని, నేను పరమాత్మను, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, నేను ఈ జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను అకర్తని, అభోక్తని అని ఆ భావంలో ఉంది. కనుక సామాన్యులైతే అట్లా చేయరు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళైతే ఇట్లా చేయరు. కనుక విషయ చింతన భగవత్ చింతనగా మారిపోవాలి. అలాగే కర్మలు చేయాలనేటువంటి ప్రేరణ వస్తుందా? ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, చేద్దాం 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 అనే ఆలోచన వస్తే, ఈ పని చేస్తే నాకేంటి ప్రయోజనమా నష్టమా, నాకు మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అని ఆలోచించు. మేలు జరుగుద్ది అనుకుంటే చెయ్యి, కీడు జరుగుద్ది అనుకుంటే ఆపేసి. ఇక ఏ రకమైనటువంటి కర్మలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినా వాటిని నువ్వు భగవత్ కర్మలుగా మార్చుకో, అంతే. భగవత్ కార్యాలను నిర్లిప్తంగా చేయి. నీకు ఏది అభిరుచిగా ఉంటుందో దాన్ని చేయి. ధ్యానమా, జపమా, సాక్షిభావన, ఆత్మవిచారణ, ఆత్మనిష్ట, నీ ఇష్టం ఏదైనా సరే. కనుక ఈ ప్రకారంగా నిరంతరం భగవత్పరమైనటువంటి ఆలోచనలు, భగవత్పరమైనటువంటి కర్మలు. ఆలోచనలు వచ్చినప్పుడు భగవంత ఆలోచన చేయి, కర్మలు చేయాలనుకున్నప్పుడు భగవత్ కర్మలు చేయి, అంతే. కాబట్టి ఇది నీకు ఉన్నటువంటి మార్గం. కనుక మనకి వాసనలు, ఈ కర్మలు, ఈ రెండు నాశించిపోవాలనంటే మనకి ఇదే మార్గం. ఇక పూర్తి వాసనాక్షయం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వాసనలన్నీ పూర్తిగా నశింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అని అంటే, దాన్ని మనకి 315వ శ్లోకంలో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.